तमस्तु मा विद्विषावहै ॐ शांति शांति शांति। तु सारथं विद्धि मनः प्रग्रहमेव च इन्द्रियाणि हयान्याहुः विषयांस्तेषु गोचरान् इति। కనుక ఈ రథాన్ని చూచినప్పుడు జీవుడు రథస్వామి, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు దారులు ప్రయాణం చేయడానికి. ఇది మోక్షగమనాయ సంసార గమనాయ, అది మనం డిసైడ్ చేసుకోవాలి. కనుక రథం అయితే ఇవ్వబడింది, కానీ ఈ రథంలో ఎక్కి ప్రయాణం చేసి మోక్షాన్ని పొందడమా లేక సంసారంలో కూరుకుపోవడమా అనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. రథం అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది, కనుక ప్రయాణంలో వేగం అనేటువంటిది అనివార్యం. ఒక్కో చోట వేగంగా పోవచ్చు ప్రయాణం, ఒక్కో చోట వేగం మందగించవచ్చు. అది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది, దారుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. దారి సక్రమంగా లేనప్పుడు వేగాన్ని గనక పెంచితే ఇంకొక విధంగా పోతుందేమో. కనుక దారి కూడా ఎట్లా ఉంది, ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుని కూడాను వేగాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వేగంగా పరిగెత్తడమే కాకుండా, ఎక్సలేటర్ ఉందని కాలు వేయడమే కాకుండా, ఇవన్నీ కూడాను మనసులో పెట్టుకుని రథాన్ని నడపాల్సి ఉంటుంది. అయితే రథం యొక్క వేగాన్ని పొర్రపాటున కూడా గుర్రాలు మాత్రం నిర్ణయించడానికి అవకాశం లేదు. వేగం అనేటువంటిది గుర్రాలు వేగంగా పరిగెత్తచ్చేమో గాని వేగాన్ని నిర్ణయించేది మాత్రం గుర్రాలు. అయితే గుర్రాలు గనక రథం యొక్క వేగాన్ని గనక నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తే ఆ జీవితం ఎటు పోతుందో ఊహించడానికి అవకాశమే లేదు. అందుకనే కళ్ళెం. కనుక గుర్రాలు ఎటైంది అటు పోవచ్చేమో గనక వాటిని నిగ్రహించడానికి, సక్రమైనటువంటి రీతిలో నడపడానికి కళ్ళెం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విషయం, కళ్ళెం. ఈ కళ్ళెం అటు నడిపేవాడికి ఇటు నడిచేవాటికి మధ్యలో ఉంది, అది ఇంపార్టెంట్. ఇటు చూస్తేనేమో బుద్ధి, అటు చూస్తేనేమో ఇంద్రియాలు, అటు గుర్రాలు, ఇటు సారథి, మధ్యలో ఉంది కళ్ళెం. కాబట్టి ఈ కళ్ళ్యాన్ని ఆధారం చేసుకుని సెల్స్ ఆఫ్ చేయండి, డైలీ చెప్పాలన్న నాన్ సెన్స్ ప్లీజ్. ఈ కళ్ళ్యాన్ని ఆధారం చేసుకుని దాని యొక్క వేగాన్ని ముందుకు ఎక్కువగా చేయడమా తక్కువ చేయడమా అనేటువంటిది ఆలోచిస్తుంటూ ఉండాలి. ఓకే, మరి అటువంటి కళ్ళమే గనక బలహీనంగా ఉంటే ప్లీజ్ తెగిపోవచ్చు. సారథి లాగినప్పుడు అది తెగిపోయేటువంటి అవకాశం ఉంటుంది, పుట్టుకుమని తెగిపోవాలి, ప్రయోజనం అంటూ ఉండదు. కనుక కళ్ళెం కూడాను స్థిరంగా ఉండాలి. ఎందుకని, అటు సారథికి ఇటు గుర్రాలకి మధ్యలో ఉంది గనక, అటు బుద్ధికి ఇటు ఇంద్రియాలకి మధ్యలో ఉంది గనక మనహ ప్రగ్రహమేవచా, దానికి ఒక నిగ్రహం ఉండాలి, బాగా చక్కగా ఉండాలి. కనుక మనసు సరిగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక మార్గం చాలా సునిశ్చితంగా, చక్కగా, సులభంగా, నిరపాయంగా వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే బుద్ధి సారథి ఎవడైతే ఉన్నాడో అతడు అవిజ్ఞానవాన్ భవతి, విజ్ఞానవాన్ భవతి, నిన్న రెండు చూచాం. కాబట్టి తను గనక బుద్ధి కుశలంగా పనిచేస్తూ ఉండి మనసు గనక నిగ్రహింపబడితే అది సన్మార్గంలో పోతుంది, లేదు బుద్ధి గనక దారి తప్పిందంటే అవిజ్ఞవాన్ భవతి, అవిజ్ఞానవాన్ భవతి, తత్వ సంసారం అధిగచ్చతి ఇది. సంసారం అధిగచ్చతి నా సా తత్పదమాప్నోతి సహా, ఆ జీవుడు ఎవరైతే రథస్వామిగా ఉన్నాడో అతడు తత్పదం, తత్పదం ఆ బ్రహ్మపదాన్ని ఆప్నోతి పొందడం నా లేదు, సంసారం అధిగచ్చతి సంసారంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంతవరకు చూచాం శ్లోక నెంబర్ 7 ఇది 6 ఓకే 8 చెప్పాలి. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా శుచిః న సః తత్పదం ఆప్నోతి సంసారం చాధిగచ్చతి. ఫలమాహ, ఇంతవరకు రథ కథ ఏదైతే నడుస్తూ వచ్చిందో దానికి ఫలాన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రథ ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో తెలియజేస్తూ, యహ తు అవిజ్ఞానవాన్ భవతి, ఎవరు సారథి, అమనస్కః, మనస్కః అమనస్కః, సుమనస్కః అయితే పర్వాలేదు, అమనస్కః అంటే మనసు నిగ్రహింపబడకుండా, అంటే మనో నిగ్రహం లేనిటువంటి వాడు, కళ్ళెం బాగలేదు, కళ్ళెం అస్సలు బాగలేదు, అమనస్కః అటువంటి వాడు అవిజ్ఞానవాన్ భవతి, జ్ఞానం లేకుండా ఉండేటువంటి వాడు ఎవరు, సారథి. సారథి ఎప్పుడైతే బుద్ధిహీనుడై ఉన్నాడో, నడపడం చేత కాకుండా ఉందో, దానికి తోడుగా కళ్ళెం కూడాను ఘోరంగా తయారైందో, ఏ క్షణానైనా పుట్టుకుమని తెగిపోవడానికి సిద్ధంగా ఉందో అటువంటి వాడు సదాశుచిహి, సదా అశుచిహి భవతి ఇత్యర్థః. అశుచిహి శుచిర్భూతుడు కాలేడు కనుక ఎప్పుడైతే శుద్ధే లేదో, అంతఃకరణ శుద్ధి కూడాను ఉండేందుకు అవకాశం లేదో, అటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు గనక సహా తత్పదం ఆప్నోతి న, ఇతడు ఆ పదాన్ని, ఏదైతే బ్రహ్మపదం అని మనం ఇంతవరకు తెలుసుకున్నామో, దానిని పొందలేకపోతూ ఉన్నాడు. ఇంకేం పొందుతాడు, సంసారం చా అధిగచ్చతి, సంసారాన్ని పొందుతాడు. సంసారాన్ని పొందాల్సిన అవసరం లేదు, ఎందుకని దాంట్లోనే ఉన్నాడు. అది ప్రత్యేకించి పొందడానికి లేని విధాన్ని పొందాలి, అప్రాప్తస్య ప్రాప్తి. కానీ ఇది ప్రాప్తస్య ప్రాప్తి కర్మ, ఉన్న సంసారమే మళ్లీ తగులుకోవడం, ఉన్న బాధల్నే మళ్లీ అనుభవిస్తూ ఉండడం, రికరెన్స్, అంతే ఇంకేమి లేదు. వచ్చిన జబ్బే తిరిగి వస్తూ ఉంటుంది చూచారా, అది కనుక సంసారం చ అధిగచ్చతి అని అన్నప్పుడు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. సంసారాన్ని పొందడం అంటే ప్రత్యేకించి సంసారాన్ని పొందాల్సిన అవసరం లేదు, సంసారంలోనే ఉన్నాడు. ఈ సంసారం నుంచి విడిపడాలనుకుంటూ ఉన్నాడు, విడిపడేటువంటి అవకాశం లేదు. ఈ సంసార సుడిగుండం, ఇది సంసార సుడిగుండం, అక్కడ చేరిపోతూ ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్, యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః సతు తత్పదం ఆప్నోతి యస్మాత్ భూయో న జాయతే. యహ తు విజ్ఞానవాన్ భవతి ఇది, ఇంతవరకు అవిజ్ఞానవాన్ భవతి, జ్ఞానం లేనటువంటి సారథి విషయం చూచాం. కనుక సారథి బుద్ధి గలవాడు అంటే, బుద్ధి అందరికీ ఉంటది, అందరూ సారథులే, అది తమాషా, అందరూ డ్రైవర్సే, అందరూ సారథులే, కాబట్టి అందరికీ బుద్ధి ఉందని అర్థం. కనుక అందరికీ బుద్ధి ఉంది కానీ అందరూ బుద్ధిమంతులు గారు అని అర్థం. ఓకే, బుద్ధి కలిగిన వాడు బుద్ధిమంతులు ఉండాల్సిన అవసరం లేదు, అందరికీ శరీరాలు ఉన్నాయి, అన్ని ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం, అట్లా అర్థమవుతుంది. కనుక యస్తు విజ్ఞానవాన్ భవతి స మనస్కః, సమనస్కః అంటే చక్కగా నిగ్రహింపబడినటువంటి మనసు కలిగినటువంటి వాడు, అటువంటి వాడు సదా శుచిహి భవతి. కనుక విజ్ఞానవాన్ అమనస్కః సదా శుచిహి భవతి, ఎప్పుడైతే బుద్ధిలో శుద్ధి ఉన్నదో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతూ ఉన్నాడు గనక. కనుక జ్ఞానంతో నిండినటువంటి బుద్ధి అంటే ఏ మార్గంలో వెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఏం చేయాలి, దీని పర్యవసానం ఎట్లా ఉంటుంది, దీని ఫలితం ఎలా ఉంటుంది, ఇదంతా కూడా తెలిసినటువంటి డ్రైవర్ బుద్ధి. కనుక అతను అంటే క్లియర్ గా ఉందని అర్థం, మనసులో క్లియర్ గా ఉంది, లోపల ఆంతర్యంలో తనకు ఏది కావాలో తనకు తెలుసు, పురుషార్థ నిశ్చయం, వెరీ క్లియర్, ఏం పొందాలి? పరమ పురుషార్థమైనటువంటి మోక్షం. వెరీ క్లియర్. దానికన్నా అన్యంగా పొందదగింది ప్రపంచంలో ఏది లేదు, అది కూడా బాగా తెలుసు. కనుక తనకంటూ ఒక నిర్ణయం ఉంది గనక చెడు దారులు తొక్కేటువంటి అవకాశం లేదు. ఇక అతనికి కావలసింది ఒక్కటే రథం. రథం ఉన్నది, కాకపోతే కళ్ళెం కూడా ఉండాలి నడపడానికి. సమనస్క, చక్కటి కళ్ళెం. కాబట్టి మంచి మనసు, నిగ్రహింపబడినటువంటి మనసు. కారణం ఏంటంటే సారథి చక్కగా ఉండినా కళ్ళెం బాగలేకపోతే ఉపయోగం లేదు. కనుక బుద్ధి ఒక్కొక్కప్పుడు సక్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే కూడాను ఈ మనసు బలహీనంగా ఉండడం వల్ల సంశయాత్మక, ఎప్పుడు నిరంతరం కూడాను సంకల్ప వికల్పాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది గనక మనసు. ఇటువంటి మనసు దానికి సహకరించదు, బుద్ధికి సహకరించదు. ఎట్లాగైతే తెగిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి కళ్ళెం సారథికి సహకరించదో, అట్లాగే ఏ క్షణానైనా సరే సంకల్ప వికల్పాల మధ్య కొట్టుమిట్టాడేటువంటి సంశయాత్మ ఈ మనసు, ఇటువంటిది బుద్ధికి సహకరించదు. చాలా చోట్ల కూడా చూస్తూ ఉంటాం మనం. కొందరు ఒక గురువు దగ్గరికి వెళ్తారు, ఒక ఆశ్రమంకి వెళ్తారు, చక్కగా వింటారు, తరించిపోతా ఉంటారు. కొందరుంటారు వాళ్ళ జీవితం అంతా నమ్మలేరు, ఆ గురువును వదలలేరు. అదో తమాషా, విచిత్రమైన విషయం. కూడానే ఉంటారు సరేనా, కానీ నమ్మలేకపోతూ ఉంటారు, చెప్పిన విషయాన్ని ఆచరించలేకపోతూ ఉంటారు. సంశయాత్మ న సుఖం సంశయాత్మన, సుఖం ఉండదు. ఇంకా అంతకన్నా వదిలిపెట్టేయడం హాయి. ఏం కావాలనో మనకు అది దొరికినప్పుడే చూసుకోవడం హాయి. గాని అనుక్షణం కూడా సందేహాల మధ్య కొనసాగుతూ ఉండేటువంటి వాడు సంశయాత్మ వినశ్యతి నా సుఖం సంశయాత్మన. కాబట్టి సందేహాలు ఉండేటువంటి వాడికి ఎప్పుడు సుఖం ఉండదు. ఒకవేళ సందేహం ఉందనుకోండి, దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది, తప్పదు. ఇది బ్రహ్మమీమాంస అయితే పర్వాలేదు, ఇదంతా మాంసమీమాంస. దేహం దీంట్లో అది బడుంది, ఇది తప్పదు. ప్రారంధాలు ఒకవైపు ఉన్నాయి. కనుక ఏం చేయాలంటే చక్కగా మనకి ఏ సందేహాలున్నా గురుముఖత శాస్త్రాన్ని వింటూ వాటిని నివృత్తి చేసుకుంటూ ఉండాలి. పరిప్రశ్న అవసరమైతే గురువుని ప్రశ్నించి కూడాను ఇది ఏమిటి ఇలా ఉన్నది అని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ప్రమాద భరితమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రమాదాన్ని గుర్తించకపోవడమే దురదృష్టం. ఇప్పుడు ఒక భయంకరమైన ఆపద వచ్చింది అనుకోండి, మనకి జీవితంలో ఎంతమందిని అడుగుతాం? ఎవరు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, బాధపడుతున్నాం మనం. ఎంతమంది దగ్గరకు పోతాం, ఏమి నిన్ను అడుగుతాం, మీకు ఏమైనా తెలుసా, ఏం చేస్తాం, అలా చేస్తాం. దానికన్నా 1000 రెట్లు భయంకరమైంది ఇది, 1000 రెట్లు భయంకరమైంది. ఎందుకని ఒక జన్మతో సంబంధించింది కాదు. కనుక ఆ సీరియస్నెస్ ఉండాలి. నేను ఏది పొందాలనుకుంటున్నాను, ఏదో బుర్రకథలు వినడం, హరికథలు వినడం, అక్కడ ఇక్కడ తిరగడం, ఈ తీర్థక్షేత్రాలు పోవడం, ఆ తీర్థక్షేత్రాలు పోవడం, తిరుపతి పోవడం, డబ్బు ఎత్తుకుని పోవడం, లడ్డు ఎత్తుకుని రావడం, ఈ కాకుండా అవన్నీ ఉన్నా పర్వాలేదేమో, కానీ గురువు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆ సీరియస్నెస్ ఉండాలి. ఏదో తమాషాగా గనక వేదాంతం నడిచిందంటే మాత్రం అది చాలా దురదృష్టకరమైన విషయం. కారణం ఏమిటో తెలుసా? ఇది మళ్ళీ హ్యాబిట్ గా ఫామ్ అవుతుంది. ఆ ఈజీ గోయింగ్ నేచర్ ఏదైతే ఉందో, ఎప్పుడు కూడా ఒక మనిషి తప్పు చేస్తాడనుకోండి, ఆ తప్పు నుండి బయటపడాలంటే ఒకటే మార్గం, కుమిలి కుమిలిపోవాలి ఆ మనిషి, అప్పుడే బయటపడతాడు. అంతేగాని ఈజీగా గనక తీసుకున్నాడంటే చాలా కష్టమైపోతుంది. అందువల్ల చాలా మంది చేసిన తప్పులే చేస్తూ పోతారు. కారణం ఏంటో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ సార్, దానికి అలవాటు పడిపోతారు వాళ్ళు. నా వరకు నేను చెప్తాను, ఒక చిన్న తప్పు గనక జరిగిందంటే, ఏదైనా సరే చేయాలనుకున్న పని చేయలేకపోవడమో, ఇంకోటి చేయడమో, ఇంకోటి చాలా ఫీల్ అవుతాను నేను. అవసరమైతే ఆ రోజంతా స్పేర్ చేసేస్తాను దానికోసం. నా సాధన మీకు చెప్తాను, నా కోరు ఉండేవాళ్ళు తెలుసు. ఆ రోజంతా కూడా వదిలేస్తాను, పట్టుకుంటాను మనసును గట్టిగా. ఏంటి చెప్పు, ఎందుకు ఇలా జరిగింది? మనకెప్పుడు మనం మర్చిపోయేవాళ్ళం కాదు కదా, మనం ఆ గోత్రం వాళ్ళం కాదు, మర్చిపోయే గోత్రం కాదు మంది. ఎందుకు మర్చిపోయినావు నువ్వు ఈ విషయం? నేను చెప్పారు కదా పిల్లలు, నువ్వెందుకు మర్చిపోయావు మనసా? నువ్వు ఎప్పుడు చేయవి ఈ విధంగా, ఎందుకు చేశావు? బుద్ధిని అడుగుతాను నేను, నా దోషం ఏమన్నా ఉందా, నీ దోషం ఏమన్నా ఉంది? సాయంత్రం వరకు ఇక పిండుతూనే ఉంటాను దాన్ని. వాళ్ళకి తెలుసు నేను పని ఉన్నా కూడా బయట వచ్చి కూర్చున్నానంటే ఏదో ఉండదు ప్రాబ్లం అని. ఎందుకో తెలుసా? ఒప్పుకోదు నా మనసు. కానీ కొందరేంటి తెలుసా, ఉదయం నుంచి సాయంత్రం వరకు 1000 తప్పులు చేస్తూ, నేను అట్లా అనుకోలేదు స్వామిజీ, ఎక్స్క్యూజ్ మీ స్వామిజీ. ఇంకా జీవితం మారదు ఇక, ఓకే, మారదు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఏం చేయాలనో అవి క్లియర్ గా మన మనసులో ఉండాలి. విస్మృతి మంచిది కాదు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, సీ దాట్. స్మృతి పోతే డ్రైవర్ వీక్ అయిపోతాడు. బుద్ధి ఇస్ ద డ్రైవర్, యునో. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఫినిష్. ఇంకా పశుపక్షాదులకి మనకు తేడానే లేదు, ఉన్నదంతా కూడా బుద్ధిలోనే, సారథిలో ఉంది అంత. అర్థమవుతుంది? ఎస్తు విజ్ఞానవాన్ భవతి. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీకు అది ఎందుకు మన అంటే కొన్ని కొన్ని మనకు కాలంలో దొరుకుతాయి అనుకోండి, కాలంలో దొరికిన వాటిని మనం దాచుకుంటాం, కొన్నిటిని పడేసుకుంటాం కొన్నిటిని. బ్రిటిష్ వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించి మనకి ఇచ్చిపోయింది ఏమీ లేదు, ఎక్స్క్యూజ్ మీ తప్ప. ఏమో నాకు అదొక్కటే కనపడతా ఉండదు. సాధ్యమైనంత వరకు ఐ టెల్ యూ, ఎందుకంటే ఇంకా నేను చెప్పను, ఎక్స్క్యూజ్ మీ అనే మాట మీ నోట్లో పలక్కుండా ఉండడానికి యూ ప్లీజ్ ట్రై. ఇప్పుడు ఏదైనా చెప్పాను అది మర్చిపోయింది, ఏమంటే ఎక్స్క్యూజ్ మీ సార్. అసలు ఎవరితో కూడా ఎక్స్క్యూజ్ మీ అని అనబాకండి, అంతే. ఎక్స్క్యూజ్ మీ అనకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆహా, అది అనే పరిస్థితులు లేకుండా చూసుకోవాలి అంతే, ఇంకేలా. ఇంకేం పని ఉంది చెప్పండి, ఇంకేం పని ఉంది? అందువల్ల సన్యస్య శ్రవణం కురియాత్, ఉపనిషత్. సన్యస్య శ్రవణం కురియాత్, శ్రవణం చేసేటప్పుడు సన్యాసం తీసుకుని శ్రవణం చేయాలి. ఇప్పుడు మీరు అనుకుంటారు, నాయన ఈసారి బర్త్డేకి వస్తే ఇంతేనేమో. సన్యాసి అంటే మానసికంగా సన్యసించి, మానసికంగా సన్యసించి. ఇప్పుడు ఇక్కడ వింటూ ఉన్నారు, ఇంకేది ఉండడానికి లేదు మనసులో, అది శ్రవణం. నేను చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ శ్రవణం చేసే మనసు ఏదో, ఇంకొకటి శ్రవణం చేసే మనసు ఇంకొకటే. ఇన్ని మనసులున్నాయా మీకు? అడగండి మా వాళ్ళని, నేను రోజు వాళ్ళకి చెప్తా ఈ విషయం. మీరు ఇప్పుడు వచ్చారు కనుక చెప్తున్న, ఒకటే ఫ్యామిలీ గనక, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు గనక అడగండి రావు గారిని, వాళ్ళని ఎప్పుడు చెప్తా. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఈరోజు మార్నింగ్ ఏమో టిఫిన్ చేసామో కూడా మనం మర్చిపోతే ఉపనిషత్తు ఉండదు. ఎందుకని ఇదే మనసు మళ్ళీ అది జ్ఞాపకం పెట్టుకోవాలి, అంత ఇంకేమి లేదు. ఓకే, కాబట్టి సామాన్యమైన విషయాలు గనక మీరు మర్చిపోతూ ఉంటే, సామాన్యమైన విషయాలు మర్చిపోయి వేదాంతాన్ని జ్ఞాపకం పెట్టుకుంటామంటే కళ్ళ. ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను. కొందరు అంటారు అవి అవసరం లేనివి గనక అవి మర్చిపోతాం, ఇవి అవసరమైంది కానీ. అదంతా పిచ్చి సైకాలజీ తెలియని వ్యవహారం. ఎందుకని ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోవడానికి అలవాటు పడిన మనసు, జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఉండే మనసు మర్చిపోవడం దాని చేతే కాదు. ఎట్లాగూ మర్చిపోవడానికి అలవాటు పడిన మనసు జ్ఞాపకం పెట్టుకోవడం ఎట్లా చేత కాదు? ఓకే, అట్లా. అందుకని ప్రతిదీ ఏదైనా సరే మన జ్ఞాపకం ఉండాలి, ఏ టైంకి ఏది చేయాలి, ఇవన్నీ చాలా ప్రధానం. ఊరికే అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం అహం బ్రహ్మాస్మి కుదరదు, ఇదంతా ఇదంతా ఓన్లీ వెర్బల్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడైనా సరే ఆ స్థాయిని పొందాలనుకుంటే మాత్రం ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ రావాలి. ఎందుకని కాలు జారేది ఎక్కడ, కొద్దిగానే తర్వాత 2-3 నెలల్లో వెళ్ళి పడుకుంటూ ఉన్నామంటే బెడ్ మీద జరిగేదేమో క్షణమే. కాబట్టి ప్రతి చోట జాగ్రత్తగా నువ్వు కాలు వేయకపోతే బాత్రూంలో జారి పడ్డావంటే ఫ్రాక్చర్ అయిందంటే 2 నెలలు 3 నెలలు కూర్చుంటాం. కానీ చిన్న పనే అది. నేను ఏమిటండి ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచాను, ఏమీ కాలేదు, బాత్రూంలో ఒక్క అడుగు పడిపోయినానని అంతే. కనుక అనుక్షణం కూడాను జాగరూకులమై ఉండాలి, మనసును నిగ్రహించుకుంటూ పోవాలి. ఎస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదా శుచి సత్ తత్పదమాప్నోతి. ఇంతకు ముందు పొందిందేమో సంసారం అధిగచ్చది. ఏది అవిజ్ఞానవాన్ అమనస్క అశుచి, కానీ ఇక్కడ విజ్ఞానవాన్ సమనస్క సదా శుచి సహా తూ తత్పదం ఆప్నోతి. తత్పదం బ్రహ్మపదం, బ్రహ్మపదం తత్, తత్ త్వం అసి, అదే తత్పదం ఆప్నోతి. యస్మాత్ భూయః న జాయతే, దానిని పొందిన తర్వాత భూయః మరల జాయతే నా, పునః జాయతే నా, మళ్లీ తిరిగి రావడం అంటూ లేదిక. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. యద్గత్వా ననివర్తంతే, ఎక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చేందుకు అవకాశం లేదు అర్జున, అది కనుక ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే మళ్లీ ప్రవేశించడానికే ఇవే జనన మరణాలు. కాని నన్ను పొందిన తర్వాత మాత్రం జ్ఞానం పొందుతూ ఉండవు గనక ఆత్యంతిక సంసార అభావ అవిద్యా నివృత్తి, ఆత్యంతిక సంసార అభావ. ఇక అధ్యాస అజ్ఞానం రెండు ఎగిరిపోయినాయి. కనుక నువ్వు మళ్లీ తిరిగి రావడం అంటూ ఉండదు. కనుక ఇప్పుడు అర్థమైంది కాదు, సారథి గనక సరిగా లేకపోతే, కళ్ళెమ గనక సరిగా లేకపోతే, అశుచి గనక ఉంటే మనసులో, తద్వారా జనన మరణ సంసారం అధిగచ్చతి ఇది. ఒకవేళ అలా కాకుండా బుద్ధిలో విజ్ఞానం ఉండి మనసు కూడా చక్కగా నిగ్రహింపబడి శుచి గనక ఉన్నట్లయితే ఆత్యంతిక సంసార అభావ, ఎందుకని అవిద్యా నివృత్తి. ఆత్యంతిక సంసార అభావ తత్ఫలమేవ, అవిద్యా నివృత్తి యొక్క ఫలం. విజ్ఞాన సారథి యస్తు మనః ప్రగ్రహవాన్నరః సహ అద్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. పఠాంతరం లేండి. పరమాప్నోతి పారం ఆప్నోతి పాఠాంతరం. కొన్ని పుస్తకాల్లో పరమాప్నోతి అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో పారం ఆప్నోతి అని ఉంటుంది. బోత్ ఆర్ కరెక్ట్, బట్ పారం ఇస్ బెటర్. రెండు కరెక్టే కాబట్టి మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిది అనుకోండి. పరమ అని ఉంది ఇక్కడ, ఇట్ ఇస్ పారం అంటే తీరం. విజ్ఞాన సారథి అస్తు మనః ప్రగ్రహవాన్ నరః సహా అద్వనః పారం. అద్వనః పారం అంటే సంసార గతేహే పారం ఇది. కాబట్టి సంసారం అనేటువంటి సాగరాన్ని దాటి తీరం చేరిపోతాడు. పరం ఆప్నోతి ఎవరు? విజ్ఞాన సారథి. ఎవడైతే బుద్ధి కలిగినటువంటి సారథో మనః ప్రగ్రహవాన్ నరః. మనః ప్రగ్రహవాన్ సమాహిత చిత్తః సన్, సమాహిత చిత్తః నిగ్రహింపబడినటువంటి మనసు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇది సంకల్ప వికల్పాల మధ్య కొట్టుమిట్టాడడం లేదు మనసు. ఎందుకని? అసలు మనసుకి చాలా రెస్ట్, అది మనశ్శాంతి. అండర్స్టాండ్ దిస్. మనశ్శాంతి అంటే ఏంటంటే స్థిరమైనటువంటి భావాలు వస్తేనే మనశ్శాంతి. అంతేగాని చక్కగా బెడ్ వేసుకుని, ఏసీ వేసుకుని, అది వేసుకుని, ఇది వేసుకుని, తలుపు వేసుకుని, ఎవరిని రావద్దని చెప్పి పడుకుని ఏడవడం తప్ప. ఎందుకని? ఇవన్నీ నువ్వు తయారు చేసుకోవచ్చేమో కానీ నిద్రపోయే మనసు లేదు, ప్రశాంతంగా ఉండే మనసు లేదు. ఎందుకని? శాంతి లేదు. ఎందుకు లేదు మనసుకు శాంతి? అది కొందరు చెప్తారు, స్వామీజీ నాకు మనశ్శాంతి లేదు, ఏమన్నా మంత్రం ఇండి. నేను చెప్తాను, మంత్రం సరే, ఇప్పుడు నీకు మనశ్శాంతి లేదు, నేను నీకు మంత్రం ఇస్తే మంత్రానికి మనశ్శాంతి పోదు. పర్ఫెక్ట్ థింగ్స్ యూనో, వెరీ లాజికల్ సైంటిఫిక్. ఇవన్నీ జనరల్ గా తెలియని వాళ్ళు చెప్తారు. నేనైతే కాజు అడుగుతాను, ఎందుకు నీకు మనశ్శాంతి లేదని అడుగుతాను నేను ఇప్పుడు. మన వాళ్ళకి అందరికీ తెలుసు, రెండు వచ్చి మనశ్శాంతి లేదు స్వామిజీ ఏదైనా చెప్పండి అంటే నేను అడుగుతా, ఎందుకు లేదు మనశ్శాంతి? ఎందుకు లేదు? ఏం లేదు స్వామిజీ, మా పక్కింటి ఆయన ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఇంకెట్లుంటది నీకు చెప్పు, నీకు ఎలా ఉంటుంది చెప్పు. ఆయన బిల్డింగ్ కి నీకే సమానం, ఇంకా నీ బిల్డింగ్ ఆయన ఏమైనా కూల్ చేస్తే నువ్వు బాధపడాలి. చేయరాని పనులు చేస్తే పడరాని పాటలు పడక తప్పదు. చెయ్యకూడని ఆలోచనలు చేస్తే బ్రతుకంతా అగచాట్లు తప్ప ఇంకేం హాయిగా ఉండొచ్చు మనిషి? ఎక్కడొస్తుంది ట్రబుల్ అంతా? స్పిరిట్ పర్సనాలిటీ, లోపల ఒకటి బయట ఒకటి. ఆధ్యాత్మికంగా అంతవరకు లౌకికంగా ఉన్నాం అనుకోండి, ఎటైనా పర్వాలేదు, ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత ఫ్రీగా ఉండాలి, అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఎందుకని? మనసులో కొన్ని రిజర్వేషన్స్ లేవిక. కనుక లోపల బయట ఒకటేగా ఉంది మనసు. సంకల్పాలు వికల్పాలు ఉన్నాయనుకోండి, ఆలోచించుకోండి, ఏదైనా సరే నిర్ణయానికి వచ్చారనుకోండి ఇది అని. ఇప్పుడు అద్వైతం, అద్వైతం సత్యమా కాదా? ఇది మనసు. అద్వైతమే సత్యం డిసైడ్ కావాలి. దానికి ఎంత సపోర్ట్ సిస్టమ్ కావాలనో నీకు, ఎంత లాజిక్ కావాలనో, ఎంత శాస్త్రం కావాలనో అంతా తయారు చేసుకో. డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కాదేమో, ఇది మనశ్శాంతి లేకపోవడానికి కారణం. ఎందుకని? ఆ డౌట్ వచ్చినప్పుడు సంశయాత్మక మనః, సంశయాలు మనసులో పుడతాయి గనక. ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో మనసు కదులుతూ ఉంటుంది, ఇదే అశాంతి. మనశ్శాంతి లేకపోవడం అంటే ఇదే. బుద్ధిని పటిష్టం చేసేసాం అనుకోండి, నిశ్చయాత్మక డిసైడ్ చేసింది బుద్ధి. అప్పుడు అసలు దీనికి పనే లేదు. పైనుండేవాడు కష్టపడుతుండేటప్పుడు కింద ఉండేవాడు పని లేకుండా ఉంటాడు. ఇప్పుడంతే ఓకే, ఎందుకని పనులన్నీ జరిగిపోతా ఉంటాయి. ఇప్పుడు ఇళ్ళల్లో అంతే కదా, తండ్రి పోయి కష్టపడి తిరిగి అన్ని తెస్తా ఉంటాడు, పిల్లవాడలో ఈడియట్ అండర్స్టాండ్. అయ్యో ఫాదర్ ఇంత కష్టపడుతున్నాడు కదా, అది వాడు ఉద్యోగులు ఉండదు ఎందుకని నేను ఉద్యోగులు చేయలేసుకుని ఎందుకో తెలుసా, చికింద వాడు ఫ్రీ, పైవాడు పర్ఫెక్ట్. కనుక మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా బాబు, దాన్ని ఏమనబాకండి, అసలు మనసును పట్టించుకోబాకండి. మీరు చాలా చిన్న విషయం, మనశ్శాంతి శాంతి లేని దాన్నే మనసు అంటారు. మనశ్శాంతి అండి మళ్ళీ, దానేం పెద్ద పెద్ద పాయింట్ కింద తీసుకుని దాని మీద పాటలు కూడా రాస్తుంటారు. మనసు గతి ఇంతేనని, మనసు గతి అంతే, ఇంకా దానికన్నా ఎంత బెటర్ గతి ఏమొస్తుంది దానికి. నీకు మనసుకు అంత మంచి గతి రావాలంటే శృతి మందిరానికి రా, అప్పుడు తెలుసు ఏంటో, అర్థమవుతుంది. కనుక అదేమి లేదు పాపం, అది ఏం ట్రబుల్ ఇవ్వదు. మనకు స్థిరమైన నిర్ణయాలు లేకపోవడమే కారణం. స్థిరమైన నిర్ణయాలు అంటే నిశ్చయం. నిశ్చయం ఎక్కడ జరుగుతుంది, బుద్ధి సారథి పర్ఫెక్ట్ గా కనుకుంటే, క్లియర్ ఐడియాస్ ఉన్నాయి కనుక మనసులో బుద్ధిలో, ఇంకా మనసుకి ఏమి లేదు. మీకు అర్థమవుతుంది పాయింట్, మనసు ఎప్పుడు చెలిస్తుంది అంటే సందేహం ఉంటేనే, సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటేనే, సంశయాలు ఉంటేనే. సంశయాలు దేనికి, ఇది ఇళ్లల్లో కూడా మనశ్శాంతి పోయేది ఇదే. అర్థమవుతుంది, ఇళ్లల్లో కూడా మనశ్శాంతి పోయేది ఏదో ఒకటి నమ్మడమో నమ్మకపోవడం ఏదో జరిగిపోవాలి అంతే. భార్యకుండా వచ్చిన ఆదాయం అంతా నాకు చెప్తున్నాడో లేడుదో, భర్తంలా లోపల పెడితే తీసేస్తుందేమో, వీళ్ళిద్దరు కలిసి ఆశ్రమానికి వస్తారు. మనశ్శాంతి లేదు స్వామి అండి, నేను ఎందుకో నీకు ఉండదు, ఉండే అవకాశం లేదు. ఏమన్నా పరస్పరం మీరు నమ్మకపోతే ఎట్లుంటది మనశ్శాంతి. ఇప్పుడు నేను ఇంకోటి ఏదో చెప్పాలా, నా మీద మాత్రం నమ్మకం ఏంటి, నమ్మని మనసు ఎవడి నమ్మదు. అందువల్ల ఏం కావాలో నిర్ణయించుకొని స్థిరమైన భావాలు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా రాదు అశాంతి. వచ్చింది అంటే డౌట్ ఉందని అర్థం. డౌట్ క్లియర్ అయింది అంటే మాత్రం హాయిగా ఉంటది మనసు. అందుకనే స్వామి రామతీర్థం అంటాడు, నువ్వు అవసరమైతే ఒక 10 నిమిషాల్లో పేలేటువంటి తుపాకీ గుండుని నీ గుండెల్లో ఉంచుకోగాని సందేహాన్ని మాత్రం ఉంచుకోవద్దు అన్నాడు. ఎందుకని 10 నిమిషాల్లో పోద్ది ప్రాణం అన్నాడు స్వామి రామతీర్థ. ఓ 10 మినిట్స్లో పోద్ది ప్రాణం, ఫినిష్. ఇది అట్లా కాదు, ఇది జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. కనుక ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో సంశయాలు ఉండేందుకు అవకాశం లేదు, గనక మనసు హాయిగా ఉంటది. ఇప్పుడు మనశ్శాంతి కావాలనుకుంటే రైట్ వే చెప్పేశాను, సీక్రెట్, అందరికి తెలిసిన సీక్రెట్, ఎవరికి అర్థం కాని సీక్రెట్, అందరికి తెలిసింది ఎవరికి అర్థం కాంది. స్థిరమైన నిర్ణయాలు బుద్ధిలో ఉంటే ఏమి లేదు, ఇంకా మనసు అసలు చెలించదు. మనసు చెలించకుండా ఉండింది అనుకోండి శాంతి, చెలిస్తే అశాంతి. ఓకే, కనుక సమాహిత చిత్త సన్ సహా అధ్వన పరం పారం ఆప్నోతి. కాబట్టి సంసార సాగరాన్ని దాటి తీరం చేరిపోతున్నాడు. ఏమిటా తీరము, తత్ విష్ణోహో పరమం పదం. తద్ విష్ణోహో పరమం పదం, ఇదే విష్ణు పదము. పద్యతే అనేన ఇది పదం, నిన్న చూచాం కదా పదం అంటే ఏంటో, తత్పదం అదే విష్ణు పదం. ఎందుకనే తెలుసా, విష్ణోహో. ఇక్కడ మళ్ళీ కొంతమంది కూడా ఇలా ఇలా ఉంటది, నాయమాత్మ ప్రవచనైన లభ్యాన మీద బ్రహ్మోహనశ్రుతైన యమై వైశ్వరునితైన ఇప్పుడు చూ దొరికింది మనకు విష్ణు అంటే వీళ్ళకి వైకుంఠం. ఇది వైకుంఠం కాదు బాబు, పరమం పదం అని అందుకని అన్నది శృతి పక్కనే. విష్ణోహో పరమం పదం, విష్ణోహో అంటే వ్యాపనశీలత్వాత్, వ్యాపనశీల అంతటా వ్యాపకమై ఉండేటువంటి వాడు వ్యాపనశీల విష్ణుహో. నో. మీరు బాగా అర్థం చేసుకోండి, నిన్న మొట్టమొదట మనకు తెలియాల్సింది ఆత్మ, ఆత్మ అస్థి. తర్వాత తెలియవలసింది ప్రత్యేగాత్మ, ఆత్మ ఏవా. ఆత్మ నిర్ణయం అయిన తర్వాత ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేక ఆత్మ, ప్రత్యేగాత్మ అంతరాత్మ అని అర్థం. ప్రత్యేగాత్మ అంటే లోపల ఉండేటువంటి ఆత్మ, అంటే బయట ఒక ఆత్మ లేదు, ఇప్పుడు లోపలుందని అనుకుంటున్నావు గనక ప్రత్యేగాత్మ అనేటువంటి పదాన్ని వాడాడు. బాగా అర్థం చేసుకోండి, ఇన్నర్ సెల్ఫ్. కనుక ఏదైతే ఆత్మ అస్థి సత్ చిత్ ఆనంద స్వరూప అని నువ్వు తెలుసుకున్నావో అదే ఇది. కనుక నిన్న కనెక్షన్ ఎట్లా చూచాము, మొట్టమొదట ఆత్మేమిటో అర్థం కావాలి, ఆ తర్వాత ఆత్మ నేనే, ప్రత్యేగాత్మే ఆత్మ అనేది తెలిసిపోవాలి, ఆ తర్వాత ఈ ఆత్మే. ఎనీ డౌట్? ఇది కనుక అక్కడికి వస్తున్నాడు ఇప్పుడు, ఈక్వేషన్ కి దగ్గర అవుతూ ఉన్నాడు యమధర్మరాజు. తద్విష్ణోః పరమం పదం తత్. విష్ణోః విష్ణు పదం, అదే తత్పదం తత్. తత్వమసి వాక్యార్థంలో ఏ తత్ అయితే నువ్వు చూస్తూ ఉన్నావో, తటస్థ లక్షణంగా ఎతో వాయుమాని భూతాని జాయంతే, దేని నుండి ప్రపంచం వచ్చిందో, దేనిలో ఈ ప్రపంచం ఉందో, దేనిలో విలీనమైపోతుందో, తటస్థ లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వరూప లక్షణం తత్. విష్ణుపదం తత్పదం విష్ణుపదమేవా, విష్ణుపదం తత్పదమేవా. అందుకని విష్ణు అని వాడాడు, ఇంకొకటి వాడలేదు. ఎందుకో తెలుసా? విష్ణు వ్యాపన శలహ కాబట్టి అది అనంతమైంది, సర్వవ్యాపకమైంది. కమాండ్ టెల్ మీ వేర్ ఆర్ యు నౌ, దట్స్ ది పాయింట్. ఇద్దరు ఉండేదానికి అవకాశం లేదు, లేదా నువ్వే విష్ణుగా ఉండాలా, విష్ణువు నీకన్నా అన్యం కాకుండా ఉండాలి. వ్యాపన శిలహ అంతటా ఎప్పుడైతే అనంతమై ఉందో వస్తు, వస్తు నిర్దేశం బాగా అర్థం చేసుకోండి, అనంతమైనటువంటిది తత్పదం ఉండేటప్పుడు అదే విష్ణుపదం వ్యాపన శిలహ అని తెలిసిపోయింది గనక ఇక తత్పదమే త్వం పదం. ఇది అయ్యేది కాదు, అయి ఉన్నది కానీ అర్థం కాకుండా ఉన్నది. ఏదైతే అర్థం కాకుండా ఉన్నదో అది అర్థం కావలసి ఉన్నది, కాబట్టి జ్ఞానం, జ్ఞానం జ్ఞానం. కనెక్షన్ చూచారా? ఇది కనుక మనకు కావలసిందేమో మోక్షం, మోక్షాయ బ్రహ్మ విద్య. కనెక్షన్ కమాన్, మోక్షాయ బ్రహ్మ విద్య, విద్యాయ శ్రవణం. ఎగ్జాక్ట్లీ, శ్రవణం. శ్రవణాయ శాస్త్రపఠనం, గురూప సదనం శాస్త్రపఠనం. దట్స్ అది యాడ్ చేసుకోవాలా. శ్రవణాయ అన్నామనుకోండి, శాస్త్రపఠనం అంటే స్వయమేవా, స్వతః. నో, గురూప సదనం శాస్త్రపఠనం, ఇది ఇట్ ఈస్ ది కనెక్షన్. క్లియర్? కనుక తత్పదం విష్ణుపదం ఆప్నోతి ప్రాప్నోతి ఇత్యర్థః. ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్థాయికి మెల్లమెల్లగా మనల్ని ఇంకా చేర్చుకుంటూ పోతాడు, ఆ తత్కి చేర్చుకుంటూ పోతూ తత్ త్వము ఈ రెండు వేరు కాదు అని అసి నిర్దేశం, అదే నీ వయ్యున్నావు అనేటువంటిది పద నిర్దేశం, అసి పద నిర్దేశం జరుగుతుంది. ఇంద్రియేభ్య పరాహ్యార్థాః అర్ధేభ్యశ్చ పరమనః మనసస్తు పరాబుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః. ఇంద్రియేభ్యః పరాహ్యార్థాః అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరాబుద్ధిః. ఈ మంత్రం ఎక్కడన్నా వినున్నావా గతంలో? భగవద్గీతలో ఎక్కడ? వెరీ గుడ్. ఛత్రపతి ఉన్నాడు అక్కడ, ఛత్రపతి పక్కన ఉండేవాళ్ళు చెప్తే నేను నిన్ను, దట్ ఫెల్లో నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడడిగినా చెప్తాడు కదా, సడన్ గా నేనే చెప్పలేను కానీ నంబర్లు ఇంబర్లు ఇవన్నీ పెద్ద గొడవ అదంతా. రేపు చూస్తామండి దాని కథ, రేపు పెట్టుకున్నాం ఆ వ్యవహారం. దట్ ఈస్ హిస్ సంస్కారం. ఇంద్రియేభ్యః పరాహ్యార్థాః. అక్కడేంటి తెలుసా దానికి, దీని డిఫరెన్స్ చూడండి తమాషా. అక్కడ విషయాల కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. అది భగవద్గీత మూడో అధ్యాయం 42. ఏనా గుడి తెలుసులే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే 3వ అధ్యాయం 42. కానీ ఇక్కడ ఇంద్రియేభ్యః పరాహ్యార్థాః, పరాహి అర్థాః, విషయాలు ఇంద్రియాల కన్నా గొప్పవే, రివర్స్. అది ఉపనిషత్, అది క్లియర్ రూట్. కర్మయోగం చివరిలో క్లియర్ రూట్ అది. ఇక్కడ చూడండి తమాషా, ఇంద్రియేభ్యః పరాహి అర్థాః, అర్థాః విషయాలు ఏవైతే ఉన్నావో విషయాలు ఇంద్రియాల కన్నా గొప్పవి. ఇది ఎట్లా? ఇది ఇప్పుడు విషయాలున్నాయి, విషయాల కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది. ఇట్ ఇస్ క్లియర్, భగవద్గీతలు అర్థం చేసుకుంది. ఇక్కడ యమధర్మరాజు కదా తిప్పుతున్నాడు మళ్ళీ, అందులో గెట్టాడు స్టూడెంట్. స్టూడెంట్ కనుక మనం అయి ఉంటే అసలు అది కూడా చెప్పాడు, అతను ఎట్లా పోయిండేవాడు. కానీ నచికేతుడు, అందుకని చూస్తూ ఉన్నాడు అట్లా, అబ్బాయ్ ఇంద్రియభ్యః పరాహ్యార్థాః అన్నప్పుడు నచికేతుడు ఎట్టు చూచాడు, ఏంటి అసలు ఇది ఇలా చెప్తున్నాడు ఏంటి, గురువు తప్పు చెప్పే ప్రశ్నే లేదు, ఏదో నన్ను టెస్ట్ చేస్తా ఉన్నాడు. అందుకని అర్థమైపోయింది ఎవరికి, నచికేతుడికి అర్థమైంది కనుక నేను మళ్ళీ తిరిగి ప్రశ్నే లేదు, లేకపోతే వేసేవాడు గెట్టాడు. మనం చూస్తూనే ఉన్నాం, ఓ కరెక్ట్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్, అక్కడ ఆ కాంటెక్స్ట్ లో అది కరెక్ట్, ఈ కాంటెక్స్ట్ లో ఇది కరెక్ట్, అక్కడ అది సత్యం, ఇక్కడ ఇది సత్యం, ఎందుకని ఈ రెండు మిథ్యే గనక. వరలేదు అసలు సత్యం వస్తువు వేరు. ఎందుకనంటే అసలు విషయాలే లేవనుకోండి, ఇంద్రియాలు తెలుసుకోలేవు. తెలుసుకునే జ్ఞానం, తెలుసుకోవడానికి ఉపకరణాలుగా ఇంద్రియాలు ఉపయోగపడుతూ ఉండినా అసలు విషయాలే గనక లేకపోతే, ఇప్పుడు శబ్దాలే లేవు, చెవులు దేనికి, పూలు పెట్టుకోవడానికి తప్ప చెప్పండి. రూపాలే లేవు, కళ్ళు దేనికి, ఒకసారి ఊహించండి ఎట్లా ఉంటుందో. జస్ట్ అసలు రూపమే లేదు, రంగే లేదు, దేనికి ఇది, పూసి చేరడానికి, ఇంక దేనికి. కనుక విషయాలు ఉండడం వల్లనే ఇంద్రియాలు తెలుస్తూ ఉన్నాయి. నిద్ర లేచినప్పుడు చూసారా, మీకోసం ఎవరు వచ్చారంటే నిద్ర లేచి చూసి ఎందుకని, ఎందుకని చూసే కళ్ళు ఉన్నాయి. నేను ఇంద్రియాలు తెలియడం లేదు, ఇంద్రియాలు కనిపించినప్పుడు కళ్ళు నిలుపుకుంటూ ఉన్నాం, అది విషయం. కాబట్టి ఏదైతే నీకు కనిపించడం లేదో, కనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమైనా నా కళ్ళని, కాబట్టి అసలు నీకు కళ్ళు ఉన్నట్టుగా నీకు తెలియదు, నీకు కనిపించవు కళ్ళు. అండర్స్టాండ్ దాట్, కళ్ళున్నట్లుగా నీకు తెలియదు, నీ కళ్ళు నీకు కనిపించవు, అర్థంలో కనిపిస్తుంది. సరేలే ఇంకంతకన్నా ఏం చేస్తున్నాం, అది ప్రతిబింబం, నేను మాట్లాడేది బింబ విషయం. కనుక నీ కళ్ళు నీకు కనిపించవు, నీ చెవులు దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుసుకోలేవు. కనుక నీకు చెవులున్నవి అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక దశలో ఏంటి దగ్గరికి ఎప్పుడు పోతారు తెలుసా, వింటుంటారు ఆవిడ, ఏమండి మీరు తొందరగా రండి ఈరోజు ఆఫీస్ నుంచి, తొందరగా రండి మన సినిమా పోవాలి చూస్తున్నాడు ఏంటి. అప్పుడు డౌట్ వస్తుంది, ఒకరోజు రాదు, రెండు రోజులు రాదు, మూడు రోజులు రాదు, నాలుగు రోజులు అయిన తర్వాత ఏదో మొత్తానికి. అందుకని కొందరు ఇట్లా లాగుతారు, లాగితే సాగిపోతాయి. అందుకని అమ్మగారులు ఉన్నాయి, ఇప్పుడు కొత్త పెట్టుకున్నారు, ఇంతకుముందు లేవి, ఇక్కడి నుంచి ఇటు క్యా బాత. అసలు పూర్వం ఎంతంత వేసుకునేవాళ్ళు అమ్మగారు. చాలా పెద్ద పెద్ద ఉండే కమ్మలు, ఇప్పుడు అట్లా కాదు, రాన్ రాను తగ్గించేస్తా ఉంటారు కమ్మలు. కొద్ది పెద్ద ఉంటే ఎంఎస్సి మళ్ళీ చెన్నై కొట్టా ఉంటారు పెద్ద కమ్మలు అమ్మేసి చిన్న చిన్నవి కొంటా ఉన్నారు. ఎందుకంటే చెవులు పోతాయేమోనని. కొంతమంది ఉండాలి వాళ్ళకి ఇష్టం లేదు అది. ఎందుకని చెవులు సాగినా కమ్మలు ఉండాలి కదా. కమ్మలు లేకపోతే పక్కింటామికి మాకేమి డిఫరెన్స్? కమ్మలు పెద్దవి లేకపోతే ఆమె భర్తకి నా భర్తకి. అందుకని అవి ఉండవలసిందే. కాబట్టి పెద్ద కమ్మలు వేసుకున్నప్పుడు అవి పోతా ఉండి కిందకి. ఆవిడకు ఒక దశలు అనిపిస్తుంది, ఇలా వస్తాయా అప్పుడు శంఖము చక్రమా. అందుకని ఎందుకైనా మంచిది, ఇది సాగకుండా ఉండాలి గనక మళ్ళీ ఎత్తి కడతాను. మీకు అనిపిస్తుంది మీకేం పని లేదా స్వామి, ఏం పని అయ్యా, ఎక్కడ చూసినా నేర్చుకోవడమే కదా. ఈ ప్రపంచ పాఠశాలలో పాఠాలు అందకపోయే ప్రశ్న ఏంటి? నేనే అదే అనుకుంటాను వాళ్ళ మనసులో, ఇది కింద పోతుందని చెప్పి ఎత్తి కట్టుకుంటున్నారు కదా. కింద పడే మనసును కూడా ఎత్తండి పైకి, కింద పడే మనసును కూడా ఎత్తి. అందుకని కదా చెవి కిందకు పోతా ఉంటే దాన్ని పైకి తెచ్చుకోవాలని. ఇక్కడి నుంచి ఎత్తి, ఇక్కడి నుంచి ఇట్లా కట్టి, ఇక్కడి నుంచి ఇలా కట్టి, అది కూడాను ఇనుమేం కట్టుకోలేరు, అల్యూమినియం కట్టుకోలేరు, బంగారే కావాలా. నా చెవి ఇట్లా అవుతుంది, అతను నా పెదవి ఇటు పోతుంది, నూరికి అన్ని అడుగుతుంటే నేను ఎక్కడి నుంచి ధ్యానం, ఆయన ఏం చేయాలి పాప. అందువల్ల చెవి కిందకి సాగతా ఉందని ఎత్తి కట్టుకుంటున్నాము గాని ఇంత చెవిలో పడతా ఉంది శ్రవణం, ఇంత చెవిలో పడతా ఉంది, ఎట్లా పోతుందో అది, ఏ కింద పడిపోతుందో దాన్ని ఎత్తుకొని బుద్ధిని సెట్ చేసుకోవాలి పైకి తీసుకెళ్లి. ఏదైతే చెవిలో పడతా ఉందో మనసులో పడుతుందో దాన్ని తీసుకెళ్లి బుద్ధిని సెట్ చేసుకోవాలి పైకి తీసుకెళ్లి సెట్ చేసుకోవాలి. అందుకు చెప్తాను ఇంకే కనుక నాకు కళ్ళున్నాయా లేవా ఎప్పుడు తెలుస్తూ ఉంది? కనపడకుండా పోతే. చెవులున్నావా లేవా ఎప్పుడు? వినపడకుండా పోతే. కాబట్టి నీకు కనపడుతూ ఉందా వినపడుతూ ఉందా అనేదానికి కూడాను విషయాలే ఆధారంగా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరే చూడడం అనేటువంటిది ఒకటి జరిగింది కార్యం. ఇటు ఆలోచిస్తాం మళ్ళీ, అగే ఇంకొక ఐడియా వస్తుంది నాకు ఇప్పుడు. చూడడం అనేది కార్యం. చూడడం కార్యమైనప్పుడు కార్యం జరుగుతూనేటప్పుడు కారణం ఉండాలా లేదా? ఉండాలి. కనుక చూడడం అనేటువంటిది కార్యం, కారణం ఏంటి? చూడకుండా ఉండడం కారణం. చూడు కనుక చూడడం కార్యమైతే చూడడానికి ఆధారమైంది ఏదో అది కారణం. కనుక అసలు వస్తువులే లేకపోతే చూచే ప్రశ్న లేదు. అవి ఉన్నాయి, అవి ఉన్నవి కనుక నువ్వు చూస్తూ ఉన్నావు. నువ్వు చూస్తూ ఉండడం తర్వాత జరుగుతుంది. ఎప్పుడు అవి ఉంటే, ముందు అవి ఉన్నవి తర్వాత నువ్వు చూస్తూ ఉన్నావు. కనుక అవి కారణము, నువ్వు కార్యం. కాబట్టి కార్యం కన్నా కారణం సూక్ష్మం. ఓకే, ఉపనిషత్తు అందుకని ఇంద్రియభ్యః పరాహ్యార్థః. మరి స్వామిజీ ఇప్పుడు గీతలో చెప్పిన దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. ఎందుకని ఆయన అక్కడి నుంచి విషయాల నుంచి ఇంద్రియాలకి, ఇంద్రియాల నుంచి విషయ మనసుకి, మనసు నుంచి బుద్ధికి నిన్ను మరలించుకుని పోతూ ఉన్నాడు అంతర్ముఖం చేసుకుంటూ పరమాత్మ. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు తెలుసా? ఇంద్రియాల దగ్గర నుంచి అటు విషయాల మీదకి వెళ్లి, విషయాల దగ్గర నుంచి మళ్ళీ మనసుకు వస్తున్నాడు. అంతే, ఇంకేమీ లేదు. ఇద్దరు కలిసి అట్లాగే వస్తూ ఉన్నారు. మనసు దగ్గరికి తీసుకుని రావడమే ప్రధానమైన విషయం. కనుక అర్ధేభ్యశ్చ పరం మనః, అర్ధేభ్యః పరం ఉత్కృష్టం శ్రేష్టం మనః. కాబట్టి విషయాల కంటే కూడాను మనసు ప్రధానమైంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇది చెప్పడం కోసం ఇట్లొచ్చాడు ఋషి. విషయాలు ప్రధానం కాదు, మనసు ప్రధానం. విషయాలు బాహ్యంలో ఉన్నాయి, మనసు ఆంతర్యంలో ఉంది. నీ జీవితాన్ని మందిరంగా మార్చేది మనసు గాని విషయాలు కాదు పిచ్చివాడా. మనసుని తీసుకెళ్లి విషయాల దగ్గర కుదవబెట్టద్దు. సీదవాడ్ కుదవబెట్టద్దు దాన్ని. విషయాలు మనసుకు సేవ చేసేటట్టు ఉండని, అంతేగాని దీన్ని తీసుకెళ్లి కుక్క కాపల కాసినట్టుగా, విషయాల దగ్గర కాపల కాసినట్టుగా చేయొద్దు నువ్వు. ఎందుకని అర్ధేభ్యః పరం మన, అర్ధేభ్యః పరం మన. మనసస్తు పరాబుద్ధి, మనసహ పరం బుద్ధి. కాబట్టి సంకల్ప వికల్పాత్మకంగా ఉండేటువంటిది మనసు, నిశ్చయించేది బుద్ధి గనక ఇది దానికంటే కూడాను గొప్పది. బుద్ధేహే ఆత్మ మహాన్ పరహ, కాబట్టి బుద్ధి కంటే కూడాను పరహ మహాత్మ. కాబట్టి మూడో అధ్యాయంలో బుద్ధి తర్వాత ఆత్మ, ఇక్కడ కాదు మహాత్మ. ఎప్పుడు అడ్జెక్టివ్ పడిందో ఇంకొకటి ఆలోచించాలి. ఆత్మ అంతే, ఆత్మ సచ్చిదానంద స్వరూప, ఇంకా దానికన్నా మహా లేదు, అణువు లేదు. ఎందుకని అణువు కనుకున్నదా అణువరణీయాన్, మహత్వ కనుకున్నదా మహతోమహీయాన్. కనుక దానికి మహాని వాడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఎవరికైనా టైటిల్ ఇస్తే ఆత్మ అని ఇవ్వాలి అంతేదని. మహాత్మా అని ఇచ్చామనుకోండి చిన్నవాడని అర్థం. ఆత్మ కన్నా చిన్నవాడే మహాత్మ. అది ఇటువంటి చోట అర్థం చేసుకోవాల్సింది. మహా అంటే గొప్ప, ఆత్మ అంటే ఆత్మ, మహాత్మ అంటే గొప్ప ఆత్మ. అంటే గొప్ప ఆత్మ అనడానికి చిన్న ఆత్మ ఒకటి ఉంది చెప్పండి. అది ఆడ ఆత్మ ఇస్ ద పర్ఫెక్ట్. ఇంకా దాన్ని మళ్ళీ ఇంక రెండో దానికి పోవాల్సిన అవసరం లేదు. కానీ మహాత్మా అని అన్నాడంటే న్యూనాత్మ హై. ఇంకొకడు ఉన్నాడు ఎవడు, అల్పాత్మ స్వల్పాత్మ ఒకడు ఉన్నాడు అని అర్థం. కనుక ఆత్మ ఇక్కడ ఎప్పుడైతే మహాన్ పరహ, ఈ మహాత్మ ఎప్పుడైతే అయిందో ఇది మాత్రం మన ఆత్మ కాదు, తత్పదం కాదు, ఇది హిరణ్య గర్భ బ్రహ్మాజీ. బ్రహ్మాజీ సృష్టికర్త, ఏ మాయ ద్వారా ఈ సృష్టిని తయారు చేశాడో తన వశంలో ఉంచుకొని ఆయన పరమేశ్వర. మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాత్ న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతిహి. మహతః పరం అవ్యక్తం ఇతి. చూడండి తమాషా. కనుక ఎప్పుడైతే మనం బుద్ధి దగ్గరకు వచ్చిన తర్వాత బుద్ధిలో జ్ఞానం ఉన్నది, అసలు దీనిని అందించినటువంటి వాడు సృష్టికర్తే, ఆయన హిరణ్య గర్భ బ్రహ్మజీ, నాట్ బ్రహ్మ. అది జీకి దీనికి తేడా. బ్రహ్మాజీ అంటే చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే కనుక మహతః పరం అవ్యక్తం ఈ బ్రహ్మము కన్నా ఉత్కృష్టమైంది. అంటే బ్రహ్మ కన్నా, చతుర్ముఖ బ్రహ్మ కన్నా, హిరణ్య గర్భుని కన్నా అతీతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది అవ్యక్తం. ఏంటది అవ్యక్తం? బాగా అర్థం చేసుకోండి. వ్యక్తం అవ్యక్తం. హిరణ్య గర్భ బ్రహ్మదేవుడు వచ్చాడు అనుకోండి, బ్రహ్మదేవుడు వచ్చాడంటేనే సృష్టి అని అర్థం. సృష్టి వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్తం. సృష్టికి పూర్వం ఏముండాలి? అంతే. సృష్టిలో భేదాలు గోచరిస్తూ ఉన్నాయి. అవ్యక్తం అభేదం, అన్డిఫరెన్షియేటెడ్ ప్లీజ్, అభేదం. ఇది మేనిఫెస్ట్ అయింది, అది అన్మానిఫెస్ట్ గా ఉంది. ఇప్పుడు చెట్టు వచ్చింది అనుకోండి, చెట్టులో మీకు కాండం ఉంది, కొమ్మలున్నాయి, రెమ్మలున్నాయి, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి, ఆకులు పువ్వులు పండ్లు అన్ని కనపడుతూ ఉన్నాయి బీజంలో. కానీ ఈ చెట్టు ఎక్కడుంది? బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః. టెక్కని మీకు స్ట్రైక్ కావాలి వెంటనే. ఈ ఒక్క మంత్రం మీద నిజాం కాలేజీలో ఒక రోజంతా చెప్పలేదు, రెండు రోజులు పట్టింది. ఇది బీజస్య అంతః, బీజస్యాంతరివాంకురో జగదిదం, బీజస్య అంతః అంకురం ఇవ. కాబట్టి ఒక బీజంలోని ఆ మొక్క ఎట్లాగైతే ఉందో లోపల అవ్యక్తంగా, బీజస్యాంతరివాంకురో జగదిదం, ఇదం జగత్, నానా విశిష్ట జగత్, దృశ్యమాన జగత్, ఇదం జగత్, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్, ప్రాక్ బిఫోర్ నిర్వికల్పం పునః, నిర్వికల్పం అవ్యక్తం ఇది. కనుక సృష్టేహ ప్రాక్, కమాన్ సీ దిస్, సృష్టేహ ప్రాక్ ఇదం అగ్ర ఆసీత్ సదేవ సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇదం అగ్రే అగ్రే ప్రాక్ బిఫోర్ సృష్టే ప్రాక్ ఏముండింది ఇది వ్యక్తం ఉండింది కనుక అది అవ్యక్తమై ఉండాలి కనుక ఈ సృష్టి అవ్యక్తమై ఉండాలి బాగా అర్థం చేసుకున్నాను చాలా క్లియర్గా ఇస్తున్నా ఐ వెరీ వెరీ హ్యాపీ దీనికి ముందు అవ్యక్తం ఉండాలి సరేనా మరి ఆ అవ్యక్తం పరబ్రహ్మం అంటావా నో ఎందుకని అవ్యక్తం అని ఎప్పుడైతే అన్నావో వ్యక్తం ఉంది వ్యక్తము అవ్యక్తము రెండుంటే అద్వితీయానికి దెబ్బతగలుతుంది అండర్స్టాండ్ కనుక అవ్యక్తము అనేటువంటిది భేదం లేకుండా సూక్ష్మ రూపంలో ఉండేటువంటి వ్యక్త స్వరూపమే ఈ వ్యక్తమే అవ్యక్తంగా ఉంది కనుక ఈ హిరణ్య గర్భుడు ఈ బ్రహ్మ ఈ సృష్టిని చేయక ముందు అది అవ్యక్తంగా ఉంది ఇంతవరకు మాయ కులు కులు ఇంతవరకు మాయ కాబట్టి ఇది ఉపాదానం ఎటువంటి ఉపాదానం తెలుసా ఇది పరిణామి ఉపాదానం నిన్న చూచాం బ్రహ్మ పరిణామం చెందడానికి అవకాశం లేదని ఇక్కడ వరకు పరిణామి ఉపాదానం కాబట్టి అవ్యక్తం ఏదైతే ఉందో అదే మాయ అదే మాయ మాయ నుండి వ్యక్తం ప్రపంచం ఇక్కడ హిరణ్య గర్భుడు మాయను తన అధీనంలో ఉంచుకొని ఉండేవాడు కాని జీవుడు మాయకు లోబడినవాడు వశమై ఉన్నవాడు ఓకే ఆ అవ్యక్తానికి ఆధారం ఏంటి అది పరబ్రహ్మ స్వరూపం సరేనా అది కూడా కారణం అనాల్సి వస్తుంది ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే అండర్స్టాండ్ ఎందుకు అనాల్సి వస్తూ ఉంది తెలుసా అవ్యక్తం ఎప్పుడైతే వచ్చిందో అవ్యక్తం ఎక్కడి నుంచి వచ్చింది పరబ్రహ్మం నుండి చాలా క్లియర్ బాగా వినండి పరబ్రహ్మం నుండే వచ్చింది కనుక అవ్యక్తానికి కారణం పరబ్రహ్మం అవ్యక్తానికి కారణం పరబ్రహ్మం అయితే అవ్యక్తం నశిస్తే పరబ్రహ్మం నశించాలి నిన్న చూసినట్టుగా కాబట్టి ఆయన ఇట్లా పరిణామం చెందడం లేదు ఇక్కడ వివర్త ఉపాదానం ఓకే వివర్త ఉపాదానం వివర్త ఉపాదాన కారణం అంటే పరబ్రహ్మము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా కారణంగా తెలుస్తూ ఉన్నాడు రజ్జువులో ఏ విధమైన మార్పు లేకుండా సర్పంగా ఎట్లాగైతే గోచరిస్తూ ఉందో సత్యం జ్ఞానం అనంతమైనటువంటి పరమాత్మలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా తానే అవ్యక్తంగా కనపడుతూ ఉన్నాడు గనక అన్నిటికీ కారణం అవ్యక్తం హిరణ్య గర్భ అక్కడికి వచ్చాం పరమేశ్వర ఏది సమస్తానికి సమస్త సృష్టికి కారణత్వాత్ అది కాని ఈయన అది కాదు ఈయనేమిటో తెలుసా సర్వకారణ కారణత్వాత్ అండర్స్టాండ్ ది వర్డ్ సర్వకారణ కారణత్వం ఇప్పుడు అర్థమవుతుంది స్వామీజీ భజన రాసిన సర్వకారణ అభయ వితరణ పాతకహరణ పరమశివ బోత్ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ బోత్ హిరణ్య గర్భ పరమేశ్వర సత్యం జ్ఞానం అనంతం సర్వకారణ అభయ వితరణ ఇంకో చూసేది అదే పాతకహరణ పరమశివ మళ్ళీ ఇక్కడ ఏది జగత్కారణం బ్రహ్మ నేను అందుకనే పాత భజనలన్నీ దీంట్లో కలపబడి నేను కలపడం లేదు అది మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ లేదు మళ్ళీ తర్వాత వస్తాను ఇప్పుడు తర్వాత చెప్తాను కనుక సర్వకారణ కారణత్వాత్ ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదైతే ఉందో దానికన్నా వేరుగా మాయ ఉండేందుకు అవకాశం లేదు గనక బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్థి హస్తి మాయా అస్థి చూచారా కాబట్టి బ్రహ్మం ఎప్పుడైతే అనంతమైందో మాయ ఉంటే అనంతానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు గనక బ్రహ్మాశ్రయ బ్రహ్మమునే ఆశ్రయించుకొని ఉంది సర్పం దేన్ని ఆశ్రయించుకొని ఉంది త్రాడును అది ఉందా లేదా వేరే విషయం ఉన్నంత వరకైనా సరే త్రాడును ఆశ్రయించుకొని మనం ఎవరైనా తాడెత్తుకుని పోయినాం అనుకోండి ఇంకా సర్పం ఉండదాడ అదేడా కాబట్టి సర్పం ఎంతవరకు ఉంటుందంటే త్రాడు ఉన్నంత వరకే ఉంటుంది గనక రజ్వాశ్రయ సర్పం అస్తి బ్రహ్మాశ్రయ జగత అస్తి మాయా అస్థి. ఆ మాయ నిర్మితమే ఈ ప్రపంచం అంతా గనక మాయ దగ్గర నుండి, అండర్స్టాండ్ దిస్, మాయ దగ్గర నుండి జరుగుతోంది ఇదంతా కార్యం. అందుకనే ఈ ప్రపంచం మాయా కార్యం, మాయనంతు మహేశ్వర. కాబట్టి ఈ మాయకి అధిపతిగా ఉండేటువంటి వాడు మహేశ్వరుడు, ఆయన అధీనంలో ఇది ఉంది. కాబట్టి సృష్టికి కారణం మాయ. ఓకే, ఇది కార్యం అది కారణం. స్వామీజీ కార్యం పోతే కారణం పోవాలి కదా, పోతుంది. ఎందుకని? మాయ గనక కారణం. అదే స్వామీజీ ఇదే కన్ఫ్యూజన్ మీతో. మరి భగవంతుడు కారణం అన్నారు కదా, అదే ఆ మాయకి ఆయన గనక. మరి మాయ ఆయన్ని ఆశ్రయించుకొని ఉంది కదా, అందుకని పరమాత్మ రాల్సి వస్తా ఉంది. కాబట్టి మాయే దీనికి ఉపాదాన కారణం, మాయే. కాకపోతే మధ్యలో హిరణ్య గర్భుడు ఉన్నాడు, బ్రహ్మ పరమేశ్వర ఏదైనా అంతే, వాళ్ళంతే తేడా లేదు. మీరంతా అవి ముగ్గురు తీసుకుని రాబండి ప్రతిసారి, విష్ణు బ్రహ్మ మహేశ్వర మీకు ఇదే పని, సరేనా? వాళ్ళంతా ఒక్కటే. కాబట్టి హిరణ్య గర్భ ఆ బ్రహ్మదేవుడు, ఇదంతా పరిణామి, ఇది పరిణామి ఉపాదానం, పరిణామి ఉపాదానం. క్లియర్? అంతకుముందు వివర్త. కొంతమంది హాయిగా ఉన్నారు ఇప్పుడు రోజున, నేను ఎప్పుడు చెప్తున్నా, ఇప్పుడు క్లియర్ అయింది. ఓకే ఓకే ఓకే. అందువల్ల శ్రవణం కురియాత్ సరే, ఒక్కసారి అర్థం కాకపోయినా వింటా ఉంటే పడుతుంది ఒక్కొక్కసారి. అది ఇళ్లలో తెలుసు మళ్ళీ ఇది బ్రహ్మాండంగా. ఇప్పుడు మన పిల్లవాడి పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, మనం చూసిన అమ్మాయిని వాడు నచ్చడు అనుకోండి, నాకు వద్దన్నాడు అనుకో, మనం ఊరుకుంటామా? నాయనా ఇటువంటి సంబంధం దొరకదురా, వాడంటాడు నాకు అవసరం ఉంది. అట్లా అనబోక నాయన, నువ్వు ఆలోచించు బాగా, వాళ్ళ వంశం మంచిది, వాళ్ళ గోత్రం మంచిది, వాళ్ళది ఇది మంచిది, వాళ్ళది అది మంచిది. వాడంటాడు నీకు ఇచ్చే కట్నం మంచిది. ఇప్పుడు వాడు వద్దన్నాడని మనం వదిలిపెట్టడం లేదు, ఎల్ఐసి ఏజెంట్ లాగా వాడు వెంట పడుతున్నావా లేదా? సేమ్ అదే జరగాల. ఒకవేళ అర్థం కాలేదనుకో, అర్థం కాకపోతే మళ్ళీ వెంటనే ఒక డిఫరెంట్ ఫేస్ ఇవ్వకూడదు. ఎప్పుడు హ్యాపీ ఫేస్ ఉండాలి. పెళ్లి కాకముందు ఉంటుంది అంత హ్యాపీ. మీరు ఎక్కడ స్మైలింగ్ ఫేస్, ఎందుకని ఫ్రెండ్స్ అది ఇది సినిమా గినిమా పార్కులు గిర్కులు ఎప్పుడు స్మైలింగ్ ఫేసే. పెళ్లి అయిన మొదలుకొని అంతకుముందు తగ్గతస్తుంది విస్తీర్ణం. ఇలా వచ్చి ఒక దశ రెండు, అది మరి ఘోరం, అది చూడాలండి మరి ఘోరం. ఎంతవరకైనా పర్వాలే, మళ్ళీ అక్కడికి ఆగదు. ఇప్పుడు ఇలా ఎక్స్పాండ్ అయింది, మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాలనే లేదా? అది తమాషా. వ్యాపకమైనప్పుడేమో చాలా దూరం వ్యాపకం అవుతుంది, మళ్ళీ కుంచుకుపోయినప్పుడు కాంట్రాక్షన్ వెరీ డేంజర్. ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇటుండు పెద్ద వరా అవుతారు. అది కూడా పరమేశ్వర స్వరూపమే, అది అది జ్ఞాపకం వచ్చింది. పాలపీక అనకుండా వరా అవుతారు అన్నాడు. పిల్లలకి పాలపీక పెడతారు చూసారా, అట్లా వచ్చేస్తుంది ఫేస్. నాయన అర్థమైపోయింది కదా ఇది అన్నమాట. అందువల్ల అది వివర్త ఉపాదానం, ఇది పరిణామి ఉపాదానం. అవ్యక్తాత్ పురుష పరహ, ఈ అవ్యక్తం కన్నా కూడాను పురుషుడు. పురుషుడేమిటి? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. పురుషాత్ నా పరం కించిత్, పురుషాత్ కించిత్ పరం నాస్తి సా కాష్ట, దట్ ఈస్ ద గోల్ అవధి. నువ్వు పొందవలసింది అది సా పరాగతి, మనందరికి పరమ గమ్యం అది. అది పరాగతి చివరి గమ్యం. సా కాష్ట సూక్ష్మమైన అవధి, సా కాష్ట అంటే సూక్ష్మమైన అవధి కాష్ట. కాబట్టి అంతకన్నా సూక్ష్మమైంది లేదు. సూక్ష్మతరం సూక్ష్మతమం. ఇప్పుడు చూడండి ఏది ప్రతికూలం ఈ ప్రపంచంలో? ఏదైనా పరమాత్మే. జ్ఞానం కలిగితే అంత అనుకూలమే. సానుకూలే జగన్నాథే, సానుకూలే జగత్రయం. ఇదొక్కటే కాదు, మూడు లోకాలు కూడాను. ఎప్పుడైతే జగన్నాథుడు మనవాడయ్యాడో సానుకూలే జగత్రయం, ప్రపంచమంతా కూడా మనకు అనుకూలంగానే ఉంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.